ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देव महेश्वरः गुरुस्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। हयंकार ह्रीङ्कार रहस्ययुक्तः श्रीङ्कार गुणाब्द महाविभूत्य ओंकार मर्म प्रतिपादनीभ्याम् नमो नमः श्री गुरुपादुकाभ्याम् श्रीवेदवेद्यमचिन्त्यमव्यक्तरूपम् सचराचरादिजगदेकमूर्तिम् प्रकाशम् अज्ञानघोरतिमिरसंहरज्ञानदीपम् श्री स्वामी रामानंद योगी माता गुरुदिव्य चरणमहं नमामि। या देवी सर्वभूतेषु प्रज्ञारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः।
सर्वांतर्यामी परमात्मकु क्षेत्राधिष्ठान दैवालकु ఆశ్రమ అధిష్టానమూర్తి అయినటువంటి పరమ పూజ్యులు ప్రాతస్మరణీయులు బాబూజీ గారి దివ్య చరణారవిందాలకు జగన్మాత స్వరూపులైనటువంటి అమ్మ పాదపద్మాలకు పూజ్య దండి స్వాముల వారికి మీ అందరిలో ప్రకాశిస్తున్నటువంటి చైతన్య శక్తికి గురుశక్తికి హృత్పూర్వక నమస్కమాంజలు సమర్పించుకుంటూ దివ్యాత్మ స్వరూపులారా అనంతమైనటువంటి అఖండమైనటువంటి గురు ఆరాధన కార్యక్రమాల్లో మనందరం పాల్గొనే మహద్భాగ్యం అమ్మ కల్పించారు. అందరం ఆరాధన చేసుకుంటూ ఉంటున్నాం. ఆరాధనలో మొదటి అక్షరము చివరక్షరము రెండు తీసిస్తే మధ్యలో రెండు అక్షరాలు మిగులుతాయి. అక్షరాలు కలిపితే ఏమవుతుందండి? రాధ. సద్గురుదేవుల యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం పొందాలంటే రాధ మాదిరిగా అయిపోవాలన్నమాట. రాధ అనే రెండక్షరాలు తిరగేయండి, ఏమవుతుంది? ధార. ధారలాగా అవిచ్ఛిన్నంగా మనస్సు ఎవరిదైతే గురు పాదపద్మముల యందు ప్రసరింప చేసుకుంటూ ఉంటామో వాళ్ళందరం కూడా రాధలు అవుతాం అన్నమాట. కృష్ణ పరమాత్మకి పదసన్నిధిలో మరి 16,000 మంది గోపికులని చెప్తారు, 8 మంది మహారాణులని చెప్తారు. ఎంతమంది చెప్పినా ఎంతమంది స్వామిని ప్రేమిస్తూ ఉన్నా సరే స్వామి ప్రక్కన స్థానం ఎవరికే దొరికిందండి? రాధమ్మ వారికే దొరికిందనమాట. రాధ ప్రేమమయో హరిహి కృష్ణ ప్రేమమయ రాధ అని. రాధ ప్రేమకి కృష్ణుడు అర్హుడయ్యాడు, కృష్ణ ప్రేమకి రాధాదేవి అర్హులయ్యిందనమాట. ఎందుచేత అంటే ఈవేళ అహంకారము లేదు, మమకారము లేదు, రెండూ లేవు. శ్రీకృష్ణ పరమాత్మ పైన అహంకారంతో అభిమానించింది సత్యభామ, మమకారంతో ప్రేమించింది రుక్మిణీదేవి అన్నమాట. అంటే స్వామి నావాడు, స్వామిని నేను ఆరాధించాలి అని స్వామి పైన మమకారం పెట్టుకుంది రుక్మిణి అమ్మవారు. స్వామి నేను చెప్తున్నట్టు వింటాడు అని అహంకారం పెట్టుకుంది సత్యభామ. అందుచేత ఈమె అహంకారము పెట్టుకోలేదు, మమకారము పెట్టుకోలేదు. స్వామికి నాకు వేరే లేదు, స్వామి నేను, నేనే స్వామి అనే అభిన్న భావంతో అభేదంతో స్వామిని అర్చించింది. కాబట్టి రాధాదేవి ధారధారగా మనస్సును స్వామి పదపద్మముల యందు లీనం చేయగలిగింది. కాబట్టి రాధకి ఆ అర్హత అధికారము అన్ని స్వామి ఇచ్చారు. అలాగే మనస్సు కూడా నిరంతరము గురు పాదపద్మములు యందు ఎవరైతే మనస్సు నిలుపుతారో అటువంటి వారు తప్పకుండా గురువు యొక్క అనుగ్రహానికి పాత్రలు కావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో నిన్న చెప్పుకున్నాం మనం స్వామి చెప్పినట్లుగా, మరి దుష్కృతులైతే స్వామి సన్నిధానానికి రాలేరు, సుకృతులు మాత్రం స్వామి నుండి విడిపోలేరు అన్నమాట. అలా నిన్న చెప్పాం దుష్కృతులు ఎలాంటి వాళ్ళంటే అహంకారము, దంభము, దత్వము, అధికారము, రాగము, ద్వేషము ఇట్లాంటి గుణాలు కలిగినటువంటి వారు ఎవరు కూడా గురు సన్నిధానంలో నిలవడానికి అర్హత అధికారాన్ని కోల్పోతారనమాట. మనం పోకర్లే వాళ్ళే దూరం అవుతూ ఉంటారనమాట. అయితే సుకృతుల గురించి కూడా స్వామి చెప్తారు. సుకృతులు ఎవరంటే చతుర్విధ భజంతే మాం జనా సుకృతునోర్జున ఆర్తో జిజ్ఞాసురార్థార్థి జ్ఞానీచ భర్తర్షభ అంట. వీళ్ళు సుకృతులు, వాళ్ళు దుష్కృతులు అనమాట. అయితే మనందరం మనలో ఏమాత్రం ఆసురి స్వభావాలు గాని కామక్రోధ ఈర్ష్యాది గుణాలు గాని ఏమాత్రం మనలో పొడచూపుతూ ఉన్నా వాటిని అన్నింటినీ మనం నిర్మూలనం చేసుకోగలిగితే సుకృతత్వం అనేది మరి దానంతదే మనకి సంక్రమింప చేయడానికి సద్గురుదేవులు అనుగ్రహిస్తూ ఉంటారు. అందులో సుకృతుల్లో ఆర్త జిజ్ఞాసు అర్థార్థి జ్ఞాని వీళ్ళు నలుగురు ఉంటారన్నమాట. ఆర్త అంటే చూడండి, ఇప్పుడు బాబూజీ పరసన్నిధానానికి వస్తున్నాం, అందరూ ఇంతవరకు అందరి చేత అమ్మ పూజ చేపించారు. అయితే అందరూ వారి వారి మనస్సుల్లో ఉండే సంకల్పాలని వారి వారి మనస్సుల్లో ఉండే కోరికల్ని బాబూజీ ముందు పెట్టుకున్నారన్నమాట. అదే మామూలుగా అజ్ఞానులకి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి ఇరుగు పొరుగు వాళ్ళు పెడతారు. కొంచెం భక్తి ఉండేవారికి కష్టం వచ్చిందనుకోండి భగవంతుణ్ణి తిడతాడా ప్రార్థిస్తాడా? ప్రార్థిస్తాడు. లేదు ఇంకా కొంచెం స్వతంత్రం ఎక్కువ ఉందనుకోండి తిడతాడు కూడా. ఎవడబ్బా సుబ్బని కులుకుతూ తిరిగేవాళ్ళు తిట్టడే కదండి మరి, అందంగా తిట్టడం అనమాట. స్వతంత్రం ఎక్కువ ఉంటే భగవంతునితో తనకి ఎక్కువ అనుబంధము ఎక్కువ సన్నిహితత్వం పెరిగితే తిడతాడు కూడా. అయితే ఇరుగు పొరుగు వాళ్ళు తిట్టడం కన్నా తన భగవంతుని తాను తిట్టుకుంటే భగవంతుడు అది కూడా ప్రీతేనండి. భగవంతుడికి ఇష్టమే. ఎంచేతంటే తల్లి గర్భంలో బిడ్డ పెరుగుతూ ఉండేటప్పుడు ఆ బిడ్డ లోపల పాదాలతో తంతా ఉంటే తల్లి పరవశించిపోద్దంట. గర్భస్థ శిశువు కదులుతూ ఉంటే తల్లికి ఆనందంగా ఉంటుందంట. అలాగే భగవంతుడు కూడా తన భక్తులు తను నిందిస్తున్నప్పటికీ కూడా భగవంతుడు చాలా ఆనందపడతాడు. అయితే లౌకికమైనటువంటి వారిని చిట్టకుండా తన్ను చూడుతున్నారు కాబట్టి భగవంతుడికి ఇంకా ఆనందం అంట. పాప పనులు తిట్టామనుకోండి మనలో ద్వేషాలు ఈర్షులు అసూయలు అహంకారాలు పెరగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు స్వామి ఏం చెప్తున్నారంటే సుకృతులైనటువంటి వారు నన్ను బాగా ఆశ్రయిస్తారు. అందులో మొట్టమొదటి వారు ఎవరంటే ఆర్తి. ఆర్తితో కూడుకున్నటువంటి వాడు కష్టం వచ్చింది. కష్టం వచ్చినప్పుడు ఎట్లా భగవంతుని ఆర్తితో ప్రార్థిస్తున్నామో బాబూజీ వారి పాదపద్మాలను ఎట్లా ఆశ్రయిస్తున్నామో సుఖంలో కూడా అదే స్థితి ఉండాలన్నమాట. మరి వాళ్ళు ఎక్కడ ఏం చేస్తారంటే ఫాలోర్ చెప్తుండ్రు రామకృష్ణ ఫాలోర్ సంకటకాలే వెంకటరమణ. మరి సంకటకాలం వచ్చిందనుకోండి ఎవరు జ్ఞాపకం వస్తారు? వెంకటరమణుడు జ్ఞాపకం వస్తారు. అట్లా కాకుండా సర్వకాల సర్వావస్థయందు కూడా ఎవరైతే భగవంతుని ప్రార్థిస్తూ ఉంటారో అటువంటి వారు ఆస్తి సమయంలో కష్ట సమయంలో కూడా తనను ఆశ్రయిస్తూ ఉంటారు. అయితే చాలా మంది డౌట్ రావట్లేమండి, మేము కష్టాల్లో లేనప్పుడు భగవంతుని మర్చిపోయాం కదా, ఇప్పుడు కష్టాలు వచ్చినప్పుడు భగవంతుని జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా, మరి భగవంతుడు మమ్మల్ని అనుగ్రహిస్తాడా అని డౌట్ రావచ్చు. దీనికే భాగవతంలో ఒక చోట స్వామి చెప్తారు భూదేవతతో, సత్యం రవీమి మనుజా స్వయమూర్ధ బాహు యోమాం ముకుంద నరసింహ జనార్దనేతి జీవో జపత్యనుదినం మరణేరణేవా పాషాణ కాష్ట సదృశాయ దదామి అవీష్టం అంటారు స్వామి. భూదేవత చెప్తారో, భూదేవత నేను యథార్థం చెప్తున్నాను విను, ఎవరైతే నన్ను నా యొక్క పేర్లు ఉంటాయి నరసింహ ముకుంద జనార్దన ఇత్యాదిగా గల నామాలతో ఎవరైతే నన్ను ప్రార్థిస్తారో అటువంటి వారు ఎలాంటి వారంటే పాషాణ కాస్త సదృశాయ. వాళ్ళు మరి పాషాణ లాంటి హృదయం కలిగినటువంటి వారైనా సరే, ముద్దు లాంటి వారైనా సరే, మరి రాతి లాంటి మనసు కలిగినటువంటి వారైనా సరే, ఎలాంటి వారైనా సరే, వారిని మాత్రం నేను విడిచిపెట్టను అంటారు స్వామి. తదామి అవి ఇష్టం. వాళ్ళు నన్ను స్మరించాలి ఎప్పుడు? మరణేరేవా, మరణకాలంలో కానీ యుద్ధరంగంలో కానీ ఆపత్కాలంలో కానీ ఎటువంటి సమయంలోనైనా సరే నన్ను స్మరిస్తే వాళ్ళని నేను విడిచిపెట్టను అంటాను. అంచేత ఆర్తి సమయంలో నన్ను స్మరించాలి. దీనికి మనకు భాగవతంలో గజేంద్రుని గురించి చెప్తారనమాట. గజేంద్రుడు ఎవరండి? 10 లక్షల కోట్ల ఏనుగులకి ఒకడే ప్రభు. 10 లక్ష కోటి కరణి నాదుండనయ్యుండ అంటాడు. పది లక్షల కోట్లకి ఒకటే రాజు, ఒకటే ప్రభు, ఒకటే యజమాని అనమాట. ఈ పది లక్షల మందిని చూసి, పది లక్షల కోట్ల మందిని చూసి ఎంతో ఆనందపడిపోతుంటాడు. గృహస్థలగైతే తన భార్యని, తన భర్తని, తన పిల్లల్ని, తన ఇల్లుని, తన వాకిల్ని, తన మనవల్ని, కొడుకుల్ని, మనవరాళ్ళని అందరినీ చూసి మురిసిపోయి పరవశించిపోతాడు. అలాగే ఈ గజేంద్రుడు కూడా అందరినీ చూసి 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 పరవశించిపోయాడంట. పరవశించిపోయి తనని, తన జీవితాన్ని, తన కాలాన్ని, తన ధ్యేయాన్ని, తన లక్ష్యాన్ని, సర్వస్వాన్ని విస్మరించి మర్చిపోయి అదే నిజం అనుకున్నాడు, అదే స్థిరం అనుకున్నాడు, అదే శాశ్వతం అనుకున్నాడు. గజేంద్రుడంటే ఎవరో కాదు, సంసార జీవితంలో గడుపుతున్నటువంటి యజమాని ఎలాంటి వాడు, 10 లక్షల కోట్ల ఏనుగులలో ఉన్నటువంటి గజేంద్రుడు కూడా అదే స్థితి అనమాట. కాలం జరుగుతున్న కాలంతో తాను జరుగుతూ ఉంటుందన్నమాట. జరుగుతున్నటువంటి కాలంతో ఈ 10 లక్షల కోట్ల ఏనుగులను వెనకాల వేసేసుకుని అరణ్యమైనటువంటి ఆ అరణ్యంలో ప్రయాణం చేస్తూ వినోదంగా విలాసంగా విశ్వవిడిగా శౌర్యహారం చేస్తూ 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 ఒక్కొక్క సమయానికి ఒక కొలంలోకి ప్రవేశిస్తాడు. కొలంలోకి ప్రవేశించేటప్పటికి ఎంతో ఆనందంగా విశ్వవిడిగా ఆనందంగా వేరుస్తూ ఉంటాడు. సరే స్వేచ్ఛగా తిరుగుతున్నటువంటి జీవుణ్ణి తీసుకెళ్లి ఒక బంధువులో పడేస్తాడు కదండి. ఎవరు? పెద్దలందరూ. వెనకడికి ఒక ఆయన ఒక పాట పాడుకునేవారు, పెద్దలందరూ గూడివి బెండ్లాము గుది మెడకేసిరి, పెద్దలందరూ చూడిరి సం, పెద్దలందరూ గూడిరి బెండ్లాము గుది మెడకేసిరి, సంసార బావిలో దోసిరి దరిగాన కుండగదేసిరి, సంసార బావిలో దోసిరి సరిగాన తుండగదేసి. పెద్దలందరూ ఏం చేస్తున్నారండి? పెండ్లాము గుది మెడకేసిరి. అమ్మగారులు అనుకుంటారు, మూడు మూడు మా మనలో పడేసేసి మమ్మల్ని బంధువులో పడేస్తారు మా పెద్దలు అనుకుంటారు. మూడు మూడు వేసింది ఇక్కడ, బంధువులో పడింది అక్కడ. అంతకుముందు స్వేచ్ఛగా ఉండేవారండి. ఈ మూడు మూడు ఎప్పుడైతే అమ్మగారి మనలో వేశారో ఆ తెల్లవారం దగ్గర నుండి స్వేచ్ఛ ఉందా? హోమ్ మినిస్టర్ సిట్ అంటే కూర్చోని గుర్తంటే లేదు, లేకపోతే నేను పోతా. ఎక్కడ పోతాను? మాయమ్మగారికి పోతా. చూడండి, ఈ పెండ్లాము గుడి మెడ కేసిరి, సంసార బావిలో తోసిరి, దరి కానకుండగా చేసిరి. అందుకే చెప్తారు ప్రహ్లాద కుమారుడు, ఎల్ల శరీరధారులకు ఇల్లని చీకటి నుతిలో పలంద్రలక మీరు నేమనుమతి భ్రమణంబున బిందులై ప్రవర్తిల్లక సర్వమున్ అతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేసి తారడవి నుండుట మేలు నిశాచరాగ్రణి ఇల్లని చీకటి నోటి లోపలం ద్రల్లక. ఇల్లు సంసారం ఎలాంటిదంటే చీకటి నెయ్య. వెనకటి రామకృష్ణానందం చెప్తుండేవారు, ఒక ఆశ్రమం ఉందన్నమాట. పూర్వకాలం గురుకులాలు కదండి, గురుకులాలు పోయి ఋషికులాలైనా, ఋషికులాలు పోయి స్కూల్ అయింది, స్కూల్ అయి ఇప్పుడు స్కూల్ అయిందనమాట. అయితే ఆ గురుకులంలో 12 సంవత్సరాలు విద్యాభ్యాసం చేసేవారు. బ్రహ్మచారులందరూ చాలా మంది ఉండేవారు ఆశ్రమాల్లో అప్పట్లో. అయితే ఈ ఆశ్రమంలో ఉండేటప్పుడు గురువులు ఏం చేసేవారంటే భిక్షకు పంపించేవారు అనమాట. భిక్షాటన చేయందే అహంకారం పోదు, మమ్మల్ని కూడా పంపించేవారు మా గురువులు. భిక్షాటన చేసి ఆ భిక్ష తీసుకొస్తేనే మళ్ళీ మాకు ఆహారం పెట్టేవారు అనమాట. అయితే ఈ గురుకులంలో ఉండి బ్రహ్మచారి వేరే పక్క ఊర్లోకి వెళ్ళాడు భిక్షాటనకి. వెళ్తేని వాళ్ళు ఏం చేస్తారు, అప్పట్లో జొన్నలు అవి ఆ ప్రాంతంలో జొన్న పిండి అవన్నీ తింటారనమాట వాళ్ళు. వాళ్ళు ఇంత జొన్న పిండి పెద్ద మూట కట్టారు ఆ ఊరు వాళ్ళంతా. ఆ జొన్న పిండి తెచ్చుకుంటూ వస్తూ వస్తూ బాగా అలసిపోయాడేమో, ఒక దిగుడు బావి గట్టు మీద ఆ జొన్న పిండి మూట తల కింద పెట్టుకుని పడుకున్నాడు. ఆ గట్టు మీద పడుకునేటప్పటికి వీడికి ఆలోచన వచ్చింది, ఆశ్రమానికి వెళ్తే ఎప్పుడు ఏదో ఒక పని చెప్తారు గురుదేవులు, ఈ జొన్నపిండి ఎలాగో చాలా ఉంది కదా, ఇది అమ్మితే 10 రూపాయలు వస్తుంది, నా ఇంట్లో నాకు పూర్వాశ్రమంలో ఒక 10 సెంట్లు భూమి ఉంది, ఈ 10 రూపాయలు పెట్టి నువ్వులు కొనుక్కొని ఆ 10 సెంట్లు భూమిలో వేస్తే నువ్వులు బాగా పండుతాయి, అవి పండిన తర్వాత మళ్ళీ ఆ నువ్వులు అమ్ముకొని మళ్ళీ ఇంకా ఎక్కువ భూమి కొనుక్కోవచ్చు, ఇలా ఆ నువ్వుల వ్యాపారం చేసి పెద్ద కోటీశ్వరుడు అయిపోయాడండి. 7 అంతస్తులు మేడ కట్టాడనమాట. మేడ కట్టిన తర్వాత మంచి అందమైన అమ్మాయిని పెళ్లి చేస్తున్నాడు. సంవత్సరం తిరిగేటప్పటికి ఒక కొడుకు పుట్టాడనమాట. కొడుకు పుట్టినప్పటికి ఈ భార్య భర్త కొడుకు ముగ్గురు ఒక మంచం మీద పడుతున్నా అంటే మంచం ఇరికైంది కదండి. భార్య గారు గబగబా వచ్చి ఏమండి కొంచెం జరగండి అటు, మంచం ఇరికైతుంది, పిల్లవాడికి నాకు జాగ్రత్త ఆడట్లేదు, కొద్దిగా జరగండి కొద్దిగా జరగండి అందంట. వీడు కొద్దిగా జరిగి 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 బావిలో పడిపోయాడు. ఎక్కడుండి ఆలోచిస్తున్నాడు వీడు, బావి గట్టి మీద కూర్చొని ఈ పిండి మూట నెత్తి మీద నెత్తి కింద పెట్టుకొని ఎంత ఆలోచించాడనమాట. ఆ బావిలో డబాళ్ళు పడిపోయాడు. డబాళ్ళు పడిపోయేటప్పటికి అక్కడ బావిలో ఉండే రాళ్ళు వీళ్ళు కొట్టుకున్నాయి వీడికి. అప్పుడు అనుకున్నాడు కలలోని భార్య నూతులోని పడేసింది, ఇక ఇలలో భార్య ఇంకెక్కడ పడేస్తుంది గురుదేవా, ఈ భార్య నాకొద్దు, ఈ సంసారం నాకొద్దు దేవుడా అని రాసి మీరే తరణ్యం గురుదేవా అన్నదంట. చూసారా అంత ప్రమాదకరమైనది సంసారం. అయితే సంసారంలోనే ఆనందం ఉందా దుఃఖం ఉందా అంటే మీరేం చెప్తారు? ఆనందం ఉందా దుఃఖం ఉందా మీకు? ఏముందండి గట్టి చెప్పండి. దుఃఖమే ఉందా మీకు? కాదు వాళ్ళు అడుగుతుందండి. దుఃఖం ఉందా ఆనందం ఉందా? ఆనందం ఉందా? అమ్మో ఎంత ఆనందం అంటే ఎముకకి కుక్కకి ఎముక దొరికిందంటండి. ఎముక దొరికితే ఆ ఎముకని ఒక గోడవారకు తీసుకెళ్లి కొరుకుతా ఉందంట. కొరుకుతా ఉంటే ఆ ఎముక మొన ఒకటి దంతంలో గుచ్చుకుంది. గుచ్చుకుని మొత్తం రక్తం కారిపోతుందంట. రక్తం కారిపోతుంటే ఈ కుక్క తెగ నాకేస్తుంది, ఆ రక్తాన్ని తప్పరించేస్తుంది. ఎక్కడి నుండి వచ్చింది రక్తం అనుకుంటుంది కుక్క? ఎముకలో నుండి రక్తం వచ్చింది అనుకుంటుంది. కానీ రక్తం ఎక్కడి? తనవే. తన రక్తం తనే తానే తాగుతూ నిర్జీవం అయిపోతుంది అనమాట. సంసారంలో ఉండే ఆనందం అలాంటిదంటే తన జీవితాన్ని తాను పిప్పి పిప్పి చేసేసుకొని సారహీనమైనటువంటి ఈ సంసారంలోనూ మరి ఎక్కడ సుఖం లేక శాంతి లేక మళ్ళీ శాంతి కోసం ఎక్కడికి వెళ్తున్నామండి? మనందరికీ శాంతి స్థావరం ఉంటుంది అనమాట. పెళ్లినాడు వెడ్డింగ్ కార్డు పట్టుకొని వస్తారు ఆశ్రమాలకి, అమ్మ దీవించండి మాకు మ్యారేజ్ అవుతుంది అంటారు. మరి మొఖం ఎందుకు అంత తేజస్ అవుతుంది అంటే ఎంత 1000 బల్బ్ మాదిరి వెళ్ళిపోతుందండి వెడ్డింగ్ కార్డు తెచ్చినప్పుడు. ఆ ఎందుకు అంత వెళ్ళిపోతుంది మొఖం అంటే పెళ్లి కదమ్మా అందుకే అని అంటారు. ఒక 5-6 సంవత్సరాలు పోయినాక మళ్ళీ వస్తారండి, మొఖం ఆలోచిస్తుంటారు, కాల్చిన వంకాయల మాదిరిగా ఉంటాయి మొఖాలు, ఏమిరా ఇలా దీలా పడిపోయినారు అప్పుడేంటే తగుతారు అమ్మ. అప్పుడేమో పెళ్లికి ముందేమో 1000 బల్బ్ మాదిరిగా ఉంటుంది, 5 సంవత్సరాలు పోయినాక 0 క్యాండ్ల బల్బ్ మాదిరి అయిపోద్ది అనమాట. అయితే ఇదంతా చూసి పరవశించిపోతాడు ఈ జీవుడు, ఇందులో ఆనందం ఉందనుకుంటాడు. అలాగే గజేంద్రుడు కూడా 10 లక్షల కోట్ల ఏనుగుల్లో ఆనందం ఉందనుకున్నాడు. అందరితో విహారం చేశాడు, ఆఖరికి మడుగులో ప్రవేశించాడు. మడుగులో ప్రవేశించిన తర్వాత అందరినీ పట్టుకుంటాడండి. ఇప్పుడు మరీ లేటెస్ట్ గా తొందరగా పట్టుకుంటుంది. దేన్ని పట్టుకుంటుంది? అక్కడ మసలు దేన్ని పట్టుకుంది? గజేంద్రుడు చెవి పట్టుకుందా తండ్రం పట్టుకుందా? కాలు పెట్టుకుంది. ఇప్పుడు మనందరికీ ఏం పట్టుకుంటున్నాయి? కాళ్ళే కదా, మొఖాలు నొప్పులే కదా, లేకపోతే చైర్మన్ లో అవుతామా మనం చెప్పండి? అందరూ చైర్మన్ లో అయిపోతున్నాం అనమాట. ఏం చేత ముసల్తనం రాగానే మొఖాలు పట్టుకుంటున్నాయి. రాకముందే 30 సంవత్సరాలు స్టార్టింగ్ అనమాట. చూసారా ఈ మొదలు పట్టుకునేటప్పటికి ఇక చుట్టూ చూస్తున్నాడు. రోగాలు ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో ఈ జీవుడు కూడా కొడుకులు అవుతారా, కోడళ్ళు అవుతారా, అల్లుళ్ళు అవుతారా, కూతుళ్ళు అవుతారా, మనవలు అవుతారా, మనవరాళ్ళు అవుతారా అని చూస్తూ ఉంటారు. ఏదైనా పెద్ద వ్యాధి వచ్చిందనుకోండి హాస్పిటల్ జాయిన్ చేయగానే ఊర్లో వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు బంధువులు బలగం అంతా వస్తూ ఉంటారు. ఈ మంచం మీద ఉండే ఈ బెడ్ మీద ఉండే వీడు అనుకుంటాడు ఈ జీవుడు, అబ్బా నేనంటే వీళ్ళందరికీ ఎంత ప్రేమ, రోజుకి ఎన్ని హార్లిక్స్ సీసాలు వస్తున్నాయో, ఎన్ని బ్రెడ్లు వస్తున్నాయో, ఎన్ని పళ్ళు వస్తున్నాయో, ఇంట్లో ఉంటే ఒక పండు కూడా తిననే, ఇన్ని పళ్ళు ఇన్ని వస్తున్నాయి ఇంటికన్నా హాస్పిటల్ తదిలో. ఎన్ని రోజులు వస్తారండి? ఒక రోజు వస్తారు, 2 రోజులు వస్తారు, 6 రోజులు వస్తారు, 4 రోజులు వస్తారు. హాస్పిటల్ పాలయ్యాం అనుకోండి 4 రోజులు కదా, 6 మాసాలు ఉన్నాం అనుకో, ఒక్కడైనా వస్తారా? ఇంకా చూస్తూ ఉంటాడు ఈ పక్క నుండి ఎవరాలి, ఆ పక్క నుండి ఎవరాలి, భార్య నడుగుతాడు ఏమే మన ఈయన చివరి వాళ్ళు వచ్చారా నన్ను చూడడానికి అని అడుగుతాడే. కానీ అప్పుడైనా భగవంతుని ధ్యానం చేస్తాడా? అలాగే గజేంద్రుడు కూడా చుట్టూ చూస్తున్నాడంట. ఎంతమంది ఉన్నారంటే ఈ 10 లక్షల కోట్ల ఏనుగులు కూడా ఒక్కటే మిగలలే. ఏమైనాయి? ఎవరి ఆహారం కోసం అవి వెతుక్కుని వెళ్ళిపోయి మంచం మీద ఒక్కడే ఉంటాడు. ఇక తప్పడు భార్యకు తప్పడు కాబట్టి భర్తను భార్య తిట్టుకోను, భార్యను భర్త తిట్టుకోను, ఇక తప్పదు. ఆఖరికి ఏం చేస్తున్నాడు, ఈ శరీరానికి ముగ్గురు ఎప్పుడైతే వచ్చేస్తుందో రోగాలన్నీ శత్రువులు మాదిరిగా వచ్చి హతకాయిస్తాయి మనల్ని. అంచేత స్వామిని చెప్తున్నారు, అబ్బాయి నువ్వు జీవితాంతం చేయకపోయినా పర్వాలేదు, చివరి టైంలోనైనా సరే నన్ను స్మరించు. అందుకు కాళ్ళు చేతులు ఉడిగిపోయినప్పుడు, కళ్ళు కనబడకపోయినా, చెవులు వినబడకపోయినా, మనస్సు మాత్రం ఎప్పుడు నిత్యనూతనంగా ఉంటుంది కాబట్టి మనస్సుకి ముఖమతనం అనేది లేదు, మనస్సుకి వికారత్వం అనేది లేదు కాబట్టి అది నిరంతరం ఒకే మాదిరిగా ఉంటుంది కాబట్టి శరీరం నీకు సహకరించకపోయినా మనస్సు ద్వారా మాత్రం భగవంతుని చింతన మనం చేయాలి. ప్రాణ ఈయన చూసుకున్నాడు గజేంద్రుడు, అందరినీ చూశాడు, ఎవరూ మిగలే. ఆఖరికి ఎవరిని ప్రార్థన చేశాడండి, భగవంతుణ్ణి. గాలి వీస్తుందంటే, అగ్ని ప్రజ్వలిస్తుందంటే, సస్యాలు ఉత్పత్తి అవుతున్నాయంటే, మరి సూర్యుడు ఉదయిస్తున్నాడంటే, చంద్రుడు ఉదయిస్తున్నాడంటే, శ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయంటే ఎవరో ఒకరు ఉండాలి. ఆ ఒక్కడు ఉంటాడా లేదా? కలడందురు దీనిని కలడందురు పరమయోగి గణముల పాలు కలడందురన్ని దిశలను కలడు కలందరుడు వాడు కలడో లేడో. డౌట్ అనమాట ఇంక, ఇంకా ఉన్నాడా లేదా, ఉన్నాడా అని డౌట్ కాబట్టి ఒక 1000 సంవత్సరాలు 1000 సంవత్సరాలు తపస్సు పోరాడవలసి వచ్చిందనమాట. కానీ ప్రాణాలకి ఉన్నాడా లేదని డౌట్ లేదనమాట. ఉన్నాడు, ఇదమిత్తంగా ఉన్నాడు అనే దృఢ నిశ్చయంతో, అచంచలమైన విశ్వాసంతో, ఇందుగలడందు లేడని సందేహము వలన చక్ర సర్వోపగతుడు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రని కంటే చూసే శక్తి నీకు ఉంటే ఎక్కడ చూస్తే అక్కడ కనిపిస్తాడనమాట. అంచేత అంతగా వ్యాప్తి చెంది ఉన్న పరమాత్మని ఆయన ప్రార్థన చేస్తాడు. భగవంతుడు ఆలోచించాడా, నిన్నటి వరకు వీడు నన్ను ధ్యానం చేయలేదు, నిన్నటి వరకు వీడి 10 లక్షల కోట్ల ఏనుగులతో తిరిగాడు, ఈ రోజు నన్ను ధ్యానం చేస్తున్నాడు, ఈ రోజు నేను వీడిని ముట్టుకోను అని అన్నాడా? పాషాణ కాశ కదురుకాయ ప్రధాన్యమిష్టం జీవే రణే మరణేవా. జీవితంలో గాని, యుద్ధ రంగంలో గాని, మరణ సమయంలో గాని, ఎప్పుడైనా సరే ఎవరు చింతిస్తే వారిని నేను ఆదుకుంటానని చెప్తున్నారనమాట. అంచేత మనం కష్టకాలంలో గాని, తర్వాత ఏదైనా అవసరం వచ్చిందనుకోండి, నన్ను మొన్న చెప్పారు, మా రాజే చెప్పారు, ఒక ఆయన గురించి చెప్తూ తినడానికి కూడా వాళ్ళు తిండి ఉండరు కదండి, అంత కష్టపడ్డారు. బాబుజీని ఆశ్రయించిన తర్వాత ఈ రోజు ఎక్కడ డబ్బులు పెట్టుకోవాలో తెలియట్లేదు వాళ్ళకి అని చెప్పారు. అర్థార్థి పొరకాలం అట్లాగే ధనం కావాల్సి వస్తే అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసేవారు అనమాట. ఈ రోజు మనకి ఏదైనా కష్టం వచ్చిందనుకో, గురుదేవుడు యొక్క సరసన్నిధానానికి వచ్చామనుకోండి, గురుదేవుడు సమస్తమైనటువంటి మనోభీష్టాన్ని నెరవేరుస్తారు. అంచేత మనకి ఏ అవసరం వచ్చినా, ఏది కావాలన్నా, జ్ఞానం కావాలన్నా, ఆఖరికి ముక్తి కావాలన్నా ఎవరిని ఆశ్రయిస్తే దొరుకుతుందండి? ముక్తి మూలం గురోర్ కృప. గురువు యొక్క కృప ఉంటే గాని ముక్తి కూడా మనకి లభించదు. అంచేత ఎన్ని జన్మలు పుణ్యం చేశాం కాబట్టి మానవ జన్మ దొరికింది, అందులో మాత్రమైన పుణ్యం చేశాం కాబట్టి సద్గురు పదాలు దొరికాయి. సద్గురు పదాలతో పాటు సద్గురు పాద పద్మాలను కూడా విస్మరించకుండా ఎవరైతే ఉండగలుగుతారో వాళ్ళల్లో ఈ అహంకారము, దర్పము, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, ఈర్ష, అసూయ, అహంకార విత్యాలు గుణాలన్నీ కూడా నిర్మూలన కాబడతాయి. ఏవైతే అట్లా నిర్మూలన చేసుకోగలిగారో అటువంటి వారు తప్పకుండా ముక్త జీవులు అవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంచేత ముక్తి, ముక్తి మన స్వతశుద్ధమైన ముక్తి, ఆగంతుకమైనది దుఃఖం, దుఃఖము చుట్టూ లాంటిది అనమాట. ముక్తి అనేది మన సొంతం. అంచేత ఈ దుఃఖం, ఆగంతుకమైన దుఃఖాన్ని మనం పట్టుకుని అసలైన దాన్ని విడిచిపెట్టకుండా స్వతశుద్ధమైనటువంటి స్థానము, దైవీ స్థానము, మన సొంత ఇల్లు భగవంతుని యొక్క స్థానము. ఎందుకంటే స్వామి చెప్తారు, మమ ఏవాంశ జీవలోకే జీవభూత సనాతన. ఈ సనాతనమైనటువంటి జీవజాతం అంతా కూడా నా యొక్క అంశ
అని భగవంతుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రతి గ్రహస్థికి కూడా, ప్రతి జీవుడు కూడా కష్టకాలం రానివ్వండి, తెలుసుకోవాలని జిజ్ఞాస కలగవ్వండి, ముక్తి పొందాలని ఆలోచన రానివ్వండి. ఈ ఏం వచ్చినా సరే మన ఒక గురు పాద పద్మాన్ని ఆశ్రయించినట్లయితే తప్పకుండా ఆ దివ్యానందాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. మరి అలాంటి శక్తిని సద్గురుదేవులు మీ అందరికి ఇచ్చారు. ఇంకా ఇంకా దాన్ని ద్విగుణీకృతం చేసుకుని దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ఆనందాన్ని అనుభవించండి. అలాంటి శక్తిని గురుదేవులు మనందరికీ అనుగ్రహించగా అని ప్రార్థన చేస్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి అమ్మకి ఒక్కసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటూ హరి ఓం తత్సత్వం సహనావతు సహనౌభునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం
ఓం శ్రీ గురుభ్యో నమః. ఇంతవరకు అమ్మ చక్కగా అందరం లభిస్తూ చక్కటి తత్వాన్ని మనకు అందించారు. చూద్దాం, మనం ఎప్పుడు అంటుంటాం నువ్వు జ్యోతిమ్మా కాబట్టి వెలుగువి, చీకటి కదా ఎన్ని గుండెలు రావడానికి అని అనుకుంటుంటాం. అలాగే అమ్మ దివ్య చరణ అరవిందములకు నమస్కరిస్తూ ఇప్పుడు ఇంకా డబుల్ హ్యాపీ అనమాట. నిన్న ఎవరో చాలా సార్లు హ్యాపీ హ్యాపీ అని చెప్తున్నా, ఎవరో చెప్తుంటే చాలా నొప్పి నొప్పి. అలాగే స్వామి దండి పరమ పూజ్యపాద శ్రీ దండి నిర్మలానంద స్వామి గారి దివ్య చరణాలయములకు నమస్కరిస్తూ మనం అంటే ఎంతో అభిమానం. ఎందుకు అభిమానం అంటే మరి వారి యొక్క ఆ స్త్రీ మహాత్ములు మనకు అట్లా ప్రసాదితం అవుతున్నారు అంతే. అది ఎందుకు అవడానికి కారణ కార్యాలు ఉన్నాయి చెప్పారు మా గురు సోదరులు. దేహపరంగా ఎప్పుడు గురుదేవుల్ని మనము కోరికల మేరకు ఉపయోగించుకోకూడదు అని మనోజ్ భాయ్ చెప్పారు. అలాగే ఇంతకు ముందు కూడా ఇక్కడ రాకముందు మధ్యలో ఇంకొక గురు సోదరులతో మాట్లాడుతుంటే వారు అన్నారనమాట, ఎంతసేపు ఈ ప్రపంచంలో అవి కావాలి అనుకోవాలి అనుకున్న చెబు దాని ప్రశ్న ఎప్పుడు తీరుతుంది, తీరదు. అందుకని శ్రీ స్వామివారిని కూడా అట్లాగే ఇటు మనుగోలు చేత నాకు అది బావలేదు ఇది బావలేదు కోరికలు అనేటువంటి వాటి పెట్టుకుని సమయాన్ని చాలా దుర్వినియోగపరుచుకున్నాం మనందరం. చాలా మంది అంటే అందరూతో మనము కలిసాం అక్కడ. అలా కాకుండా ఇప్పుడైనా బుద్ధెరిగి లెంపలు వేసుకుని ఇప్పుడైనా ఈ సమయాన్ని చక్కగా సద్వినియోగపరుచుకుంటే బాగుంటుంది సత్య వస్తు పరంగా. ఎందుకంటే అది ఎప్పుడు సత్యమే, అది ఎప్పుడు ఒకసారి ఉంది ఒకసారి లేనటువంటిది కాదు. కాబట్టి అలా అనంతంగా అఖండంగా ప్రకాశించేటువంటి